Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
నమస్తే అండి, ఇది మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను ఆర్జే సుభద్ర బామ్మగారి ముచ్చట్టు కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాను. గురువుల పెద్దల ఆశీస్సులతో కొన్ని మంచి విషయాలు మీతో పంచుకుందామనే నా ప్రయత్నం. పాంచజన్యంలోకి ప్రవేశిద్దాం. భక్త ప్రహ్లాద చంద్రికలో ఇప్పటి వరకు విన్నది కొంచెం క్లుప్తంగా. ఈ ప్రోగ్రాం వింటున్న శ్రోతలందరూ ప్రతివారం ప్రహ్లాద చరిత్రను శ్రద్ధగా వింటున్నారని తలుస్తాను. నవవిధ భక్తి మార్గములలో శ్రవణ భక్తి ప్రథమమైనది, ప్రధానమైనది అని ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు మనకు అందించిన ప్రహ్లాద చరిత్ర ముందు వీణుల విందుగా శ్రవణం చేయడానికి, మనసు నిండుగా స్మరణ చేయడానికి, తద్వారా భక్తి మార్గంలో ప్రయాణించడానికి ఎంతో ఉపయోగకరమైన సాధనము. ఈ సాధన మనకందరికీ సాధ్యం కావాలని కోరుకుంటున్నాను. ప్రహ్లాద చరిత్రలో కీలక ఘట్టానికి ప్రవేశించాం. ప్రహ్లాదుడు సర్వత్రా విష్ణువునే చూడగలిగే భాగవతోత్తముడు. అందుకే రాక్షసులు అతనిని ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ఆ విష్ణువే అతనిని కాపాడుకున్నాడు. ఆధ్యాత్మికత అంటే సరిగ్గా బ్రతకటం. ఆధ్యాత్మికవాది అంటే అసమర్థుడు అనుకోవద్దు. వాడంత సమర్థుడు మరొకడు లేడు. ప్రపంచంలో ప్రతి బాలుడు, ప్రతి యువకుడు ఆధ్యాత్మికవాది అయినట్లయితే వాడి జీవితం బాగుంటుంది, వాడి కుటుంబం బాగుంటుంది, ఆ కుటుంబం ఉన్న సమాజం, అటువంటి సమాజం ఉన్న దేశం బాగుంటాయని వేరే ప్రత్యేకంగా విడమరిచి చెప్పవలసిన అవసరం లేదు కదా. భక్త ప్రహ్లాద చంద్రికను కొనసాగిస్తాను. ప్రాజ్ఞుడైన వాడు కౌమారదశలోనే భాగవత ధర్మములను ఆచరించాలి. అంటే బుద్ధిమంతుడైన వాడు, బాగుపడాలి అనుకునేవాడు భాగవత ధర్మాలను కౌమారదశలోనే ఆచరించాలి. భాగవత ధర్మములు ఏమిటంటే భగవత్ మార్గంలోకి వెళ్ళడమే. దానిని గురించి మహానుభావుడు స్వామి వివేకానంద భగవంతుడిని ప్రార్థించడం ప్రారంభించండి, స్తుతించడం ప్రారంభించండి. మీ ముఖంలో మార్పు వస్తుంది, మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది, మీ కంఠస్వరంలో తేజస్సు వస్తుంది, మీలో వర్చస్సు పెరుగుతుంది, బుద్ధికి స్పష్టత వస్తుంది, దృఢమైన శరీరం, బలమైన మనస్సు ఏర్పడతాయి, మానసిక దౌర్బల్యం పోతుంది అని చెప్పారు. అందుకే మానసికమైన బలం ఆధ్యాత్మికత వల్లే ఏర్పడుతుంది. ఆ కారణం చేత దుర్లభం మానుషం జన్మ తదశ ధ్రువమర్ధదం అన్నారు ప్రహ్లాదుడు. మానవ జన్మ దొరకడమే అత్యంత దుర్లభం. పైగా అది దొరకడం ఎంత దుర్లభమో నిలవడం కూడా అంత కష్టమే. అంటే మానవ జన్మ దొరకడం కష్టం, దొరికితే ఎంతకాలం ఉంటుంది అంటే కొద్దికాలం మాత్రమే ఉంటుంది. కనుక అత్యల్పమైనటువంటి మానవుడి యొక్క జన్మ దుర్లభము మరియు అధ్రువం. అధ్రువం అంటే అనిత్యం. అనిత్యమైన ఈ జన్మ దొరికినప్పుడే నిత్యత్వం కోసం ప్రయత్నించాలి. అంటే ఈ జన్మ అనిత్యమని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటూ ఇది పూర్తయ్యే లోపలే నిత్యత్వం పొందడానికి ప్రయత్నించాలి. రియలైజింగ్ ది ఇన్ఫినిటీ ఇన్ ది ఫైనైట్ అన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అనంతత్వాన్ని అంతంలోనే తెలుసుకో అని దీని అర్థం. ఇది మనకి భగవంతుడు ఇచ్చిన ఒక మహద్ అవకాశం ఈ జీవితం. అందుకని దీనిని జార విడుచుకోకూడదు. అది ఇక్కడ చెప్పినటువంటి గొప్ప విషయం. ఇలాంటి జన్మ దొరికిన తర్వాత కర్తవ్యం ఏమిటయ్యా అంటే పరమపురుషుడైన విష్ణువుని పాదాన్ని ఆశ్రయించడం ఒక్కటే కర్తవ్యంట. రామకృష్ణ పరమహంస జన్మకి లక్ష్యం భగవంతుడిని పొందడమే అని అన్నారు. ఇది ఏర్పరచుకున్నాక ఇంకా ఎంతో బాగుంటుంది. భగవంతుణ్ణి ఆశ్రయించడమే మానవ కర్తవ్యంట. అసలు ఎందుకు భగవంతుడిని ఆశ్రయించాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన సర్వభూతానాం ప్రియ ఆత్మ ఈశ్వర సుహృత్. ఈ భగవంతుడే సర్వ ప్రాణికోట్లకు నిజమైన ప్రియమైనవాడు, ఆత్మయైనవాడు, ఈశ్వరుడు. భగవంతునికి మనకు ఉన్న అనుబంధం ఇది. ఇది భాగవత గీత కూడా కదా, అందుకే ఆలోచించి అర్థం చేసుకోవాలి. భగవంతుడి కంటే ప్రియమైన వాడు మరొకడు లేడుట. మనం అనుకుంటూ ఉంటాం, వీడు నాకు చాలా ఇష్టం, నేను వీడిని విడిచిపెట్టలేను, వాడు నన్ను విడిచిపెట్టడు అని. అంతా భ్రాంతి. ప్రతిరోజు గాఢ నిద్రలో అందరినీ అందరము విడిచిపెట్టేస్తున్నాం కదా. మెలకువలో కూడా ఎవ్వరూ ఎవరిని ఎప్పుడు పట్టుకొని కూర్చోలేరు. ఎవరి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. కాలం అనేది ఒకటి ఉంది విడగొట్టడానికి. అది తెలుసుకోవాల్సింది. కనుక మన ఆత్మ బంధువు కాబట్టే భగవంతుణ్ణి పట్టుకోవాలి. జాగ్రత్త స్వప్న సుష్టాది మూడవస్థలలోనూ ఆయన నిన్ను అంటి పెట్టుకొని ఉంటాడు. ఎంత గొప్ప దేహ సంబంధమైన మెలకువ వరకే పరిమితం. జీవాత్మవైన నిన్ను దేహాతీతంగా ఎప్పటికీ వెన్నంటి ఉండే విష్ణువే ఆయనతోనే నీకు నిత్య సంబంధం. ఈ శరీరమే ఒకలాగా ఉండదు, ఇక దాని బంధుత్వాలు ఒకలాగా ఉంటాయా? అనగా అవి అశాశ్వతములు అని అర్థం. భగవతత్వాన్ని చెబుతూ అస్థి భాతి ప్రియం అని కూడా చెబుతారు. ప్రియం అంటే ఆనందం కలిగించువాడు అని అర్థం. ఆయనే ప్రియస్వరూపుడు, అలాగే మనకి ఆత్మ. ఆత్మ అంటే మన హృదయంగా ఉన్నాడు. నేను అనడానికి కారణం ఆయనే. ఇదొక్కటి ఆలోచించుకున్నా చాలు. నేను అని ఏది ఉండడం వల్ల నువ్వు అనుకుంటున్నావు? దేహం ఉండడం వల్ల అంటే అది కాదు, అది తప్పు అని అందరికీ తెలుసు. ఎందుకంటే దేహం అనేది చనిపోయినా అక్కడే ఉంటుంది. కానీ మరి నేను అనలేదు కదా. అది దేనివల్ల నేను అంటున్నావు? ఏ చైతన్యం లోపల ఉండడం వల్ల నువ్వు నేను అనగలుగుతున్నావో ఆ చైతన్యమే నారాయణుడు. అహమాత్మా గుడా కేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యం చ అధ్యంచ భూతానామంత ఏవచ. భగవద్గీతలో భగవానుడు చెప్పిన మాటే, భాగవతుడు చెప్తున్న మాట కూడా ఇదే. ఆ నారాయణుడే మనకు ప్రియమైనవాడు, ఈశ్వరుడు. అతనిని మరిచి బ్రతకడం కంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉందా? ఆలోచించండి. ఎవరు ప్రియమైన వాళ్ళు వాళ్ళు మరిచిపోతున్నామే. వాడు పరాయివాడైపోయాడే. అందుకే అన్నమయ్య కూడా గొప్ప మాట అంటాడు, తన వారిని విడిచి ఇతరమైన వారి వెంట తిరిగి తా వెర్రయినట్లు అనయము శ్రీ వెంకటాధీశుని కొలవక మనస్సులోని వాణి మరిచేయమయ్యా అని అన్నమయ్య అంటున్నాడు. దీనికి మరొక ఉదాహరణ కూడా చెబుతారు. మొదలుండ కొనలకు పోసి నీరు బోయనేల, ఎదలో నీ ఉండగా ఇతరములేల. ఒక చెట్టుకి మొదలుంది, మొదట్లో నీళ్లు పోయాలి, కానీ కొమ్మల మీద నీళ్లు పోసినట్లు నాలో ఉన్న నిన్ను విడిచిపెట్టి నీ వల్ల ఉన్న ప్రపంచాన్ని పట్టుకుంటున్నాను. ప్రపంచానికి పరమాత్మే ఆధారం, కానీ ఆధారమైన పరమాత్మను విడిచిపెట్టి ప్రాపంచిక సుఖాల కోసం వెంపర్లాడుతున్నాం. ప్రియాత్మ ఈశ్వర నారాయణ ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఎవరి వలన అణువులు మొదలు బ్రహ్మాండములు సర్వజీవులు నడుస్తున్నాయో, ఎవరి ఆధీనంలో సర్వులు ఉన్నారో వారిని ఈశ్వరుడు అంటాం. అతనే శాసకుడు. ఎవడు తన యొక్క శాసనశక్తులతో విశ్వాన్ని శాసిస్తున్నారో వాడు ఈశ్వరుడు. మన హితాన్ని కోరేవాడు, మనకు హితం కలిగించేవాడు, నారాయణుడి కంటే గొప్ప స్నేహితుడు మరొకడు లేడు. అందుకే భగవద్గీతలో భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి అన్నాడు పరమాత్మ. నేను సర్వభూతములకు సుహృత్తని ఎవరు తెలుసుకుంటున్నాడో వాడు శాంతిగా ఉంటున్నాడు అని పరమాత్మ అన్నాడు. నన్ను ఎవడు స్నేహితునిగా చేసుకుంటాడో వాడు శాంతిని పొందుతాడు అనలేదు. అందరికీ స్నేహితుని అయి ఉన్నానని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు శాంతి పొందుతున్నారు అంటారు. అంటే పరమాత్మ ఎప్పుడూ హితం కలిగిస్తూనే ఉన్నాడు, మనని ఇచ్చి పరమాత్మయే ప్రసాదిస్తున్నాడు అండి. మనం తెలుసుకోలేకపోతున్నాం మన బ్రతుకు ఎలా ఉంది అంటే, తల్లి ఒళ్ళో పడుకున్న పిల్లాడికి ఒక సింహం తన మీద పడ్డట్టు కల వచ్చింది. మీద పడి చీరేస్తూ నమిలేస్తోంది, కొనికిపోయాడు, చెమటలు పట్టేశాయి, భయపడ్డాడు. అమ్మ సింహం సింహం అని ఏడుస్తున్నాడు. వెంటనే అమ్మ ఏమిట్రా అని లేపింది. లేచాడు కానీ వాడికి ఇంకా కల జ్ఞాపకం వదల్లేదు, సింహం నోట్లో ఉన్నట్టు భావిస్తున్నాడు. ఇప్పుడు వాడు సింహం నోట్లో ఉన్నాడా అమ్మ ఒళ్ళో ఉన్నాడా ఏది సత్యం? అమ్మ ఒళ్ళోనే ఉన్నాడు కానీ కల అనే మధ్యలో సింహం నోట్లో ఉన్నట్టు భయపడ్డాడు. అలాగే మనం ఇప్పుడు నారాయణుడి ఒళ్ళోనే ఉన్నాం, ఆ పరమాత్మ ఒళ్ళోనే, ఆ స్వామి దగ్గరే ఉన్నాం, కానీ మనం గుర్తించలేకపోతున్నాం. అవిద్య అనే స్వప్నంలో పడి భ్రాంతికి లోనే బ్రతుకుతున్నాం. మనం ప్రాపంచికం నుండి పరమాత్మలో ప్రవేశించినప్పుడు సత్యస్ఫురణ కలుగుతుంది. సింహం నోట్లో ఉన్నాననే భ్రాంతి నుండి బయటపడితే అమ్మ ఒళ్ళో ఉన్నానని తెలుసుకుంటాడు. ఈ ఉదాహరణ చాలా బాగుంది కదండి. భగవంతుడి కంటే ప్రియమైన వస్తువు మరొకటి లేదు, ఆయన మనలో ఆత్మయై ఉన్నాడు. జీవితం యొక్క కర్తవ్యం ఆయనని స్మరించడం. ఈ రీతిగా జీవితం యొక్క స్వరూపం చూపించి జీవిత పరమార్థాన్ని కూడా చెబుతున్నారు. ఆయుష్ వృధా చేసుకోవద్దు, కాలం చాలా విలువైనది అనే మాట చెప్తాం, కానీ సమయాన్ని దేనికి వినియోగించాలో చెప్పాలి. మనం అనుకుంటాం కానీ 50 ఏళ్ళు వచ్చాయండి అని, ఆయువులో 50 ఏళ్ళు పోయాయని అర్థం చేసుకోవాలి. నిద్రించే కొన్నాళ్ళు నేరముల కొన్నాళ్ళు అన్నాడు కూడా అన్నమయ్య. పోయిన కాలం మళ్ళీ వెనక్కి రాదు, కాలం చాలా చిన్నదని తెలుసుకుని మృత్యువు మన ప్రక్కనే ఉందనే భావనతో ధర్మాన్ని ఆచరిస్తూ వెళ్ళాలి. హరిభజనం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. విష్ణుండు సర్వభూతంబులకు ఆత్మేశ్వరుండు ప్రియుండు, ముముక్షువైన దేహికి దేహావసాన పర్యంతంబు నారాయణ చరణారవింద సేవనంబు కర్తవ్యంబు. ఈ శరీరము పతనమయ్యే వరకు హరిని మరవకుండా సేవించుకో, అదొక్కటే కర్తవ్యం అని బోధించాడు. కూటువ అంటే కలయిక, అన్నీ కలిస్తే ఏర్పడినటువంటిదే ఈ దేహము. ఇందులో ప్రకృతి, ఈ శరీరం అంతా ఉంది. జీవుడైన మన యొక్క స్వరూపాన్ని తెలుసుకునేలా బోధ చేస్తున్న ప్రహ్లాదుడి మాటలో విశేషమైన అంశం ఏమిటంటే, బీజాన్ని పోగొట్టుకోవడమే యోగంట. బీజం అంటే విత్తనం, విత్తనాన్ని పోగొట్టుకోవాలిట. ఏమిటి ఆ విత్తనం? ఏ విత్తనం మిగలడం వల్ల నీకు పునర్జన్మల రూపమైన మొలకలు వస్తున్నాయో అదే విత్తనం. విత్తనం మిగిలితే మొలకలు వస్తూ ఉంటాయి. కనుక జనన మరణ మోహ పరంపరకి మూలమైన బీజం ఏమిటంటే అజ్ఞాన బీజం. దానిని తొలగించుకోవటమే ఉపాయం ఏదైతే ఉందో దానికి యోగం అని పేరు. యోగం ఏమిటంటే అవిద్యను తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే యోగం. యోగం అంటే, యోగ అంటే వృద్ధుటే వెళ్ళి ఆసనం వేసి ఊపిరి తీయడం మాత్రమే కాదు, ఇంకా యోగం చాలా ఉంది. యోగాభ్యాసం నిజంగా మనం చేస్తున్నామా? అసలు అవిద్య అంటేనే మనకు తెలియదు. అవిద్య అంటే తాను కాని దానిని తాను అనుకోవడం అని. ఏది నువ్వు కాదో అది నువ్వు అనుకుంటున్నావు, దానివల్లనే దుఃఖము కామము ఇవన్నీ వస్తున్నాయి. నువ్వేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయి అని వివరిస్తున్నాడు. దీనినే ఆత్మానాత్మ వివేకము అంటారు. నేను అనుకునేది రెండింటి యొక్క కలయిక. నేనుకు మూలమైన ఆత్మ మనలో ఉంది, నేను కాని దేహం నా దగ్గరే ఉంది. దేహము ఆత్మ అనే రెండు వస్తువులు ఉన్నాయి. ప్రస్తుతం దేహమే ఆత్మ అనుకుంటున్నాం, ఆత్మను కానీ నేను అనే భావం. ప్రస్తుతానికి ఇది అర్థం చేసుకుంటే చాలు. ఈ నేను అనే భావానికి ఏది నువ్వో కాదో దానితో కలిపేశావు. నేను అనే భావాన్ని దేహంతో కలిపిస్తావు, శరీరం అంటున్నావు. ఎప్పుడైతే నేను శరీరం అనుకుంటున్నామో ఈ శరీరానికి సంబంధించినవన్నీ ఆత్మకి అంటగడుతున్నావు. నేను ఆడదాన్ని, నేను మగవాణ్ణి, నేను అందగత్తిని, నాకు అందం లేదు, నేను విద్యార్థిని, నేను ఉద్యోగిని, పెద్దవాడిని, పేదవాడిని, ఇలాన్నీ ఏవే శరీరంతో వచ్చా అన్నీ ఆత్మకి తగిలిస్తున్నావు. ఈ జన్మంతా పూర్తయి నేను నిన్నింటితో తగిలించిన కారణం చేత వీటిని వదలక మళ్ళీ పుట్టాల్సి వస్తోంది. ఇందులో ఆత్మ ఏదో అనాత్మ ఏదో ఎలా వేరు చేసుకోవాలో చెబుతున్నాడు. ఆత్మ యొక్క స్వభావాన్ని తెలుసుకో అన్నాడు. ఆత్మస్వభావం స్పష్టంగా చెప్తున్నాడు ప్రహ్లాదుడు. ఆత్మకి 12 లక్షణాలు చెప్తున్నాడు. అవి దేనికి ఉన్నాయో అది ఆత్మ, అవి దేనికి లేవో అది అనాత్మ. ఇప్పుడు ఆ రెండు కలిసిపోయాయి. కలిసిపోయిన దానిని వేరు చేసి చూడాలట. వేరు చేయడం అంటే ముక్కలు కోయడం కాదు, వివేకంతో వేరు చేయాలి తప్ప భౌతికంగా వేరు చేయలేం అనే చెప్తున్నాడు. ఇక్కడ వేదాంతానికి ప్రధానమైన లక్షణం శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి. ఇప్పుడు శ్రవణం జరుగుతోంది కదా, మననం కూడా చేసుకోండి. ఆత్మకున్న లక్షణాలు 12. 12 దేనికి ఉన్నాయో ఆలోచించుకో. అవి దేనికి లేవో అది ఆత్మ కాదని పక్కకు తోసేయి. అవి దేనికి ఉన్నాయో అది ఆత్మని తెలుసుకో. ఈ వివేచన మొదలుపెట్టు అని పసిపిల్లాడైన ప్రహ్లాదుడు సులభంగా వేదాంతాన్ని అందిస్తున్నాడు. వేదాంత చర్చ పిల్లల మధ్య జరుగుతోంది. ఆయన చెప్పాడు కానీ మాకు అర్థం కాలేదంటే మన స్థాయి ఎక్కడుందో ఆలోచించుకోవాలి. ఎవరికి అర్థమవుతుందంటే కావాలనుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు, ఏకాగ్రత ఉంటుంది. ఆత్మ లక్షణాలు చెప్తున్నాడు. ఆత్మ నిత్యం అనగా కాలాతీతం, శాశ్వతం. రెండవది క్షయరహితం అంటే తరిగిపోవటం అనేది ఆత్మకు లేదు. అదేవిధంగా ఆత్మసిద్ధుడు అనగా కొత్తగా పొందాల్సింది ఏమీ లేదు, అది సంపూర్ణం. అలాగే ఆత్మ క్షేత్రజ్ఞుడు అనగా శరీర రూప క్షేత్రాన్ని తెలుసుకుంటూ ఉన్న చైతన్యమే ఆత్మ. ఆత్మ గణనాదులకు ఆశ్రయుండు, పంచభూతాలకు ఆధారమైంది ఆత్మ. ఆత్మ క్రియాశూన్యుడు, ఆత్మకు చేయాల్సిన పని అంటూ ఏమీ లేదు. ఆత్మ స్వయం ప్రకాశం అంటే తనంతట తాను ప్రకాశించేది అంటే చైతన్యం. ప్రకాశము అంటే చైతన్యం, స్వయం చైతన్యము ఆత్మయే. ఆత్మ సృష్టి హేతువు అనగా జగత్ కారణం. అలాగే ఆత్మ వ్యాపకం అనగా సర్వత్రా వ్యాపించి ఉండేది. అలాగే ఆత్మ నిస్సంగం అనగా దేనిని అంటనిది. ఆత్మ పరిపూర్ణము అంటే ఎలాంటి వెలితి లేనిది. మరియు ఏకము అనగా ఉన్నది ఒక్కటే. వివేక సమర్థంబులగు ఆత్మ లక్షణము 12 నిరుంగుచు అనగా జాగ్రత్తగా వివేచన చేస్తే తెలుసుకోగలవు అని అర్థం. ఈ 12 ఆత్మకి ఉన్నాయి. అట్టి ఆత్మను నువ్వు దేహం అనుకుంటున్నావు కదా, మరి ఈ 12 దేహానికి ఉన్నాయా ఆలోచించు. ఈ దేహం నిత్యము ఉండదు, అలాగని తరిగిపోకుండా ఉంటుందా? లేదు, తరిగిపోతుంది. దేహం పెరుగుతోంది అనుకుంటాం కానీ పెరిగి తరిగిపోతుంది. ఈ శరీరం సర్వవ్యాపకం కాదు. ఇలా ఆలోచిస్తే శరీరం ఆత్మ కాదని తేలుతుంది. శరీరం చైతన్యమా అంటే నశించిన తర్వాత శరీరం అక్కడే ఉంటుంది, మరి దానిలో చైతన్యం లేదు కదా. కనుక శరీరానికి చైతన్యం ఇస్తున్న ఒకటి ఉంది, అది సర్వవ్యాపకము, నిత్యము, నాశనము లేనిది. ఇది ఆత్మస్వరూపం. ఆత్మయే నారాయణుడు కనుక నేను అనే ఆత్మ లక్షణము నారాయణుడిది. అంతేకాని దేహానిది కాదు. నేను ఎవరిని, నారాయణుడి వాడి అని తెలుసుకోవాలి. సిద్ధదశలో నారాయణుడితో తనకు అభేద స్థితి పొందుతాడు. కనుక సాధన దశలో తెలుసుకోవాల్సింది ఏమిటంటే అన్నింటికీ చైతన్యం ఇచ్చే నారాయణుడే నేను కనుక నాకు మూలమని తెలుసుకుని నన్ను వాడి వైపు తిప్పడం ప్రారంభించాలి. ఇక దేహం గురించి చెప్తున్నాడు. దీని లక్షణం ఏమిటో చెప్తున్నాడు. పెక్కింటి కూటువ దేహం, అద్భుతమైన తెలుగు మాట. కూటువ అంటే కలయిక, అనేకం కలిస్తే దేహం ఏర్పడిందిట. అనేకం అంటే చాలా వివరించారు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనోబుద్ధి, అహంకార చిత్తములు, పంచభూతములు, ఇన్ని కలిసి ఏర్పడింది ఈ దేహం. దేహం అనగానే మనకు కనబడే ఈ రక్త మాంసమయ దేహము లోపల ఎక్స్రేలు, స్కానింగ్లు తీస్తే కనబడే అవయవాలు మాత్రమే కాదు, దాని లోపల మరొకటి ఉంది. అది ఉందని అందరికీ తెలుసు, లేదని ఎవడూ అనలేడు. ఉందని ఎవడు చూపించలేడు. అది మనస్సు. మనస్సుని ఎవరైనా చూపించగలరా? లోపల బుద్ధి కూడా ఉంది. ఎవరైనా దాని ఫోటో తీసి చూపించగలరా? కాలేయానికి గుండెకి ఫోటో తీయొచ్చు, కానీ బుద్ధికి ఎవరైనా ఫోటో తీయగలరా? మీరు బుద్ధిని ఫోటో తీసి చూపించలేరు కనుక బుద్ధి లేదని అనగలరా? బుద్ధి లేనివాడు ఎవడో బుద్ధి లేదని అంటాడు. బుద్ధి ఉందని ఒప్పుకుంటున్నారు కానీ చూపించలేకపోతున్నారు. అనగా ఇక్కడే ఈ జీవితంలోనే ఉందని ఒప్పుకుంటున్నారు కానీ చూపించలేకపోతున్నారు. ఉందని ఎందుకు ఒప్పుకుంటున్నారు? దాని క్రియ తెలుస్తోంది కనుక. బుద్ధికి శరీరానికి కూడా అసలు ఆధారం మరొకటి ఉంది, ప్రాణమే. అది దాన్ని చూపించగలమా? అది అసాధ్యం. బుద్ధి ప్రాణాలు మన శరీరంలోనే ఉంటున్నాయి, దానివల్లనే శరీరం ఉంటోంది. ఈ రెండూ చూపించలేకపోతున్నాం. అయితే బుద్ధి ప్రాణాలు రెండూ శరీరాలే అని శాస్త్రం చెబుతోంది. వీటిని సూక్ష్మ శరీరములు అంటారు. మనస్సు, బుద్ధి, ఇంద్రియములు అన్నీ కలిపి శరీరములే. ఈ శరీరములు అన్నీ అనాత్మలే. వీటన్నింటికీ చైతన్యాన్ని ఇస్తూ ఒకడున్నాడు. అందుకే ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః, మనసస్తు పరా బుద్ధి, యో బుద్ధే పరతస్తున పరతస్తు సహ అని అన్నాడు. ధియో యో నః ప్రచోదయాత్ అన్న గాయత్రి మంత్రసారం ఈ వస్తువే. అదే బుద్ధికి ప్రాణానికి కూడా చైతన్య ప్రదాత అయినది. బుద్ధి కూడా పనిచేయని దశ ఒకటి ఉంటుంది. ఒక వ్యక్తి ఒక కోమా స్టేజ్లో ఉన్నాడంటారు. అంటే శరీరం ఉంది, ప్రాణం పనిచేస్తుంది, బుద్ధి పనిచేయట్లేదు. అందుకు వాడికి ఏమీ తెలియట్లేదు. బుద్ధిమాంద్యం వచ్చిన వాళ్ళ గురించి ఆయన అన్నీ మర్చిపోతున్నారు అంటూ ఉంటారు. బుద్ధి పాడైపోయినా లోపల చైతన్యం ఒకటి ఉంది. ఆ చైతన్యం ఏమిటో ఆలోచించండి. అది ఉండడం వల్లే ప్రాణం పనిచేస్తోంది. కొంతమంది శరీరం కాదని బుద్ధి ఆత్మ అనుకుంటారు. కొంతమంది బుద్ధి కాదని ప్రాణమే ఆత్మ అనుకుంటారు. ప్రాణానికి కూడా ప్రాణమైన వాడు ఒకడు ఉన్నాడు. అసలైన వాడే అతని ఆత్మ. ఇవన్నీ లేకపోయినా వాడుంటాడు. ఈశాన ప్రాణధ ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి. ఇది విష్ణు సహస్రనామంలోదే అని అందరికీ తెలుసు కదా. పరమాత్మ ప్రాణానికి కూడా ప్రాణం అయినవాడు. ప్రాణస్య ప్రాణం అని కేనోపనిషత్తు చెప్తోంది. పరమాత్మకు జీవాత్మైన నీకు ఆధారం ఆయన. ఆయన ఆధారమైనటువంటి ఆ నారాయణుడు అనబడేవాడి వైపు నీ చూపు వెళ్ళాలి. కానీ పెక్కింటి కుటుంబమైన దేహంతో కలిసిపోయావు కనుక వీడదీసుకో అని చెప్పడం తేలికే, కానీ వీడదీయడం మహా కష్టం. ఎందుకంటే ఈ రెండు ఎలా కలిసిపోయినాయి, ఎలా విడదీస్తావంటే ఒక ఉదాహరణ చెప్తున్నాడు ప్రహ్లాదుడు. బంగారాన్ని స్వర్ణకారుడు ఎలా తీస్తాడో ఎప్పుడైనా చూసారా అన్నాడు. బంగారం మనం తీసినప్పుడు రాయితోనే వస్తుంది. రాయితో కలిసి వచ్చిన దానిలో రాయి ఉంది, బంగారం ఉంది. అందులో బంగారం కాని వస్తువుతో బంగారం కలిసిపోయి ఉంది. ఇప్పుడు దాని నుండి బంగారం వేరు చేసి చూపించగలమా? మనం చూపించలేము. దానికంటూ నిపుణుడైన ఒక స్వర్ణకారుడు ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి ఆయనకి అప్పగిస్తే ఆ స్వర్ణకారుడు మలినాలతో కూడినటువంటి బంగారాన్ని ఆయా మలినాల నుండి వేరు చేసి ఎలా అయితే చూపిస్తాడో అదేవిధంగా తత్వవేత్త అయిన వాడు అనాత్మైన దేహంలోనే లీనమై ఉన్నటువంటి ఆత్మవస్తువు అనే బంగారాన్ని తెలుసుకుంటారు అన్నాడు. మట్టితో కూడిన బంగారం నుండి బంగారాన్ని ఎలా తీయాలో మెలకు అందరికీ తెలియదు. స్వర్ణకారుడు అనబడే నిపుణత ఉన్నవాడికి మాత్రమే తెలుస్తుంది. అదేవిధంగా అనాత్మైన దేహంతో కలిసిపోయినటువంటి ఆత్మవస్తువుని నిపుణత నిపుణుడైన ఆధ్యాత్మికవేత్త మాత్రమే తెలుసుకోగలడు. మనం చేయవలసిన పని ఏమిటంటే నిపుణత్వం అనగా నైపుణ్యం తెలుసుకోవాలి. నైపుణ్యం తెలుసుకొని నేను కాని దానిని నేను అనుకునే అజ్ఞానం నుంచి బయటపడాలి. సమస్య ఇట్టిది అని చెప్పడం పరిష్కరించడం కష్టం. దానికి సులభమైన పరిష్కారం కూడా సూచించాడు. ఇప్పుడు దృఢపరుస్తున్నాడు దానిని. బ్రహ్మమును తెలుసుకుంటేనే అవిద్య నుండి ముక్తిని పొందగలవు. దానికి ఆత్మజ్ఞానం అని పేరు. ఈ వారం ఇంతవరకే చెప్పుకుందాం. వచ్చే వారం దీనిని కొనసాగిస్తాను.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది. సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
బామ్మగారు ముచ్చట్లు కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈ రెండవ భాగంలో భగవద్గీత నుండి కొన్ని శ్లోకాలు చెప్పుకుందాం. పురుష సపర పార్థభక్త్యా లభ్యస్వనన్యయా యస్యాంతఃస్థాని భూతాని యేన సర్వమిదం తతం యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాత యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నాడు, పార్థ, ఈ సమస్త భూతములను యవనియందు అంతర్గతములై ఉన్నవో, ఈ జగత్తంతయును యవని చేత పరివ్యాప్తమై ఉన్నదో, అట్టి పరమాత్మ అనన్యభక్తి చేత మాత్రమే లభ్యము కాగలడు. అర్జున, ఏ కాలమునందు చనిపోయిన యోగులు తిరిగి రాని గతిని చేరుదురో, మరియు ఏ కాలమందు చనిపోయిన వారు తిరిగి వచ్చి గతిని పొందుదురో నీకు తెలిపెదను. వివరణ: అనన్యభక్తి ద్వారా ఆ పరమేశ్వరుని చేరువారికి పునర్జన్మ ఉండదని భగవానుడు చెప్పెను. భక్తి అంటే భగవంతుని యందు ప్రేమ. తన గురించి యోచింపకుండా ఆత్మార్పణ భావంతో మనోబుద్ధులను లగ్నం చేసి భగవంతుని సేవించడం భక్తి. అనన్యభక్తి అంటే మనస్సులో పరమాత్మను తప్ప ఇంకా ఏ ఇతర విషయానికి తావు ఇవ్వకుండా భక్తిభావమును నింపుకొనట. భక్తి పెరుగుతున్న కొద్దీ క్షణికమైన సుఖ సంపదల యందు ఆసక్తి తగ్గుతూ ఉంటుంది. పరమాత్మ యందే సర్వభూతములు అంతర్గతములై ఉన్నవైనయినో, ఈ విశ్వమంతా పరమాత్మచే సంపూర్ణముగా వ్యాప్తమై ఉన్నదేని విశ్వయించు భక్తునకు సర్వము పరమాత్మమయముగానే కనిపించను. అందరి యందు ఆ పరమాత్మనే దర్శించి తన్మయుండగును, నిరంతరము స్మరించుచుండును. కాలము అంటే మార్గము, గమనము అనే అర్థములు కూడా ఉన్నాయి. కాలాధిష్టానమే వేరువేరు దేవతలు, వారి వారి సీమల వరకు అధికారులు. కాలము అనే పదమునకు అర్థము కాల అధిదేవతకు సంబంధించిన మార్గము. మరణ సమయమునకు మరణాంతర్గతికి గల సంబంధమును గురించి కొంచెము తెలుసుకోవాలి. ఏ సమయమున మరణించినను మానవుడు తన అర్హతను అనుసరించి తగిన మార్గమునే కొనిపోబడును. అర్చి మార్గమును పోవుటకు అర్హత గల జీవి రాత్రి సమయమున దేహమును విడిచినచో వానికి దినాది దేవతతో సంబంధము దిన ప్రారంభమునే కలుగును. అంతవరకు అతడు అగ్ని అభిమాన దేవత ఆధీనములో ఉండును. అట్లే అర్హతకు సరిపడిన సమయమునందు మరణము సంభవించినచో ఆ సంబంధిత అధిదేవత ఆ జీవిని తన ఆధీనమును ఉంచుకుని సరియగు సమయమున సరియగు అధిదేవతకు అప్పగించెదరు. ఈ వచ్చే ఆదివారం వైశాఖ బహుళ దశమండి, శ్రీ హనుమాన్ జయంతి. హనుమంతుడు భవిష్యత్ బ్రహ్మ, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణం స్మరణాద్భవేత్. శ్లోకం అందరికీ తెలుసు, దీని అర్థం తెలుసుకుందామా. హనుమంతుని సదా స్మరణం చేయుట వలన బుద్ధి, బలము, కీర్తి, ధైర్యము, నిర్భయత్వము అంటే మనస్సులో ధైర్యం, ఆరోగ్యము, తెలివితేటలు, వాక్పటుత్వము ఇవన్నీ సిద్ధిస్తాయట. ఇవి అందరికీ కావాలి కదా. ప్రతి ఒక్కరూ హనుమంతుని ధ్యానిద్దాం. రామరాజ్యం కావాలంటే, రామరాజ్యం రావాలంటే ఆ రామబంటుని కొలిచి తీరాలి. శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష, ఆంజనేయ రక్ష అఖిల జగద్రక్ష. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
Disclaimer: The views, comments, and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised. Advised.